ప్రేమైనట్లు పొందడారా. దేవుడి మీద నమ్మకం లేకపోయిన ఇబ్బంది లేదు, కానీ నువ్వు మన మీద మనకు విశ్వాసం ఉండాలి. దేవుడి మీద నమ్మకం లేదు, పెద్ద ప్రమాదం లేదు. మన మీద మనకు నమ్మకం లేకపోతే, మన మీద మనకు విశ్వాసం లేకపోతే భౌతికంగా నష్టపోతాం, ఆధ్యాత్మికంగా నష్టపోతాం. అంటే ముందు అసలు ఈ ఆధ్యాత్మిక సాధన నువ్వు మనస్సును నియమించుకోవటం కోసం. పరమేశ్వరుడు ఈశ్వరుడు మన హృదయంలో ఉన్నాడు. బయట గుండు గోపురాలు మన అన్ని కల్పించుకున్నాడు సంకేతం కోసం. నిజమైన ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, కానీ బయట గుండు గోపురాలు ఎందుకు కట్టుకుంటున్నాడు? ఇక్కడ ఈశ్వరుని చూడలేక అక్కడ చూసి ఆనందం కావని ఏదో అభిషేకాలు చేసుకుని అలంకరణ చేసుకుని చూసి సంతోషిస్తున్నాం. కానీ ఇవన్నీ మానవుడు మానసం కల్పించినవి, బయట గుళ్ళు గోపురాలు అన్నీ కూడా. నిజమైన ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు. భగవంతుడు కూడా గీతలో ఏం చెప్పాడంటే, నేను అందరి హృదయాల్లో చైతన్యంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను అని చెప్పాడు. అది మనం అందరం గుర్తించడం. దేహాభిమానం వాళ్ళు, దేహబుద్ధులు వాళ్ళు, శవబుద్ధి ఉన్న వాళ్ళు పరమేశ్వరుడు చెప్పిన మాటను మనం గుర్తించలేదు. అది ఎవరు గుర్తిస్తారు? సూక్ష్మబుద్ధి ఉన్న వాళ్ళు గుర్తిస్తారు. కుమారస్వామి నేను, కృష్ణుడు నేను, అర్జునుడు నేను ముందు చెప్పలేదు. ముందు ఆయన చెప్పింది ఏంటంటే, విభూతి యోగంలో అందరి హృదయాల్లోనూ చైతన్యంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, బ్రహ్మముగా ఉన్నాను. అదే కరెక్ట్ స్టేట్మెంట్. అయితే డైరెక్ట్గా దానికి రూపం లేదు, నామం లేదు. హృదయంలో వస్తూ ఉంది, కానీ దానికి రూపం లేదు, నామం లేదు. అది అంతటా ఉంది, మీ హృదయంలో కూడా ఉంది. మీ హృదయంలో ఉన్న వస్తువు నేను తెలిస్తే ఇదే అంతటా ఉన్నది, అంతటా ఉన్నది నా హృదయంలో ఉంది. మీకు అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవంలోకి ఏ జన్మలోకి మీకు వచ్చిందో అది మీకు కడసారి జన్మ. అంతవరకు మనం వ్యాధి ముద్ది నశించదు. హృదయంలో ఉన్న వస్తువు మనకి అనుభవంలోకి వచ్చే వరకు వ్యాధి ముద్ది నశించదు. వ్యాధి బుద్ధి ఎంతకాలం అయితే నశించదు, అప్పుడు పునర్జన్మ కూడా వస్తుంది. మనం శవాన్ని మోస్తూనే ఉండవలసింది. అంటే మనలో సాధకులు తక్కువ. ధర్మార్థ కామ మోక్షాల్లో మనం ఎక్కువ మోక్షాన్ని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ. ఉత్తమ జన్మను కోరుకునే వాళ్ళు ఉన్నారు, ఏదో పేరు ప్రఖ్యాతులు కోరుకునే వాళ్ళు ఉన్నారు, గౌరవాలు కోరుకునే వాళ్ళు ఉన్నారు, ధనాన్ని కోరుకునే వాళ్ళు. కానీ సాధకులు భక్తుల్లోనే మిగతా లౌకికుల మాట వదిలేయండి. భక్తుల్లో కూడా మోక్షాన్ని ఏం చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు మనం దేవాలయంలోకి వెళ్ళి ఈశ్వరుడికి నమస్కారం పెట్టుకుంటున్నాం, నాకేం వద్దు స్వామి, నాకు మోక్షం చాలని అడిగే వాళ్ళు ఎవరో ఇతరుల మాట వదిలేని మనలో ఎంతమంది అన్నారు. అసలు మోక్షం యొక్క విలువ తెలియటం లేదు మనకి. మనకి ఎంత మంచి జన్మ వచ్చినా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటుంది, కానీ 1000 సంవత్సరాలు జీవించం. అంటే మోక్షం యొక్క విలువ తెలియకపోవటంలో దాన్ని మనం కోరుకోవటం లేదు. అది తెలియ చెప్పేవాడే గురువు. అది దాని ప్రాముఖ్యత తెలియ చెప్పేవాడే ఆ గురువు. నీ శరీరాన్ని నియమించుకుని, మనస్సును నియమించుకుని తిండి కాడ జాగ్రత్తగా ఉండు, తిండి కాడ జాగ్రత్తగా ఉండి, మాటల కాడ తొందరపాటు మాటలు లేకుండా మాటల కాడ జాగ్రత్తగా ఉండు. ఇలా ఉండి మీరు మీ శరీరాన్ని మనస్సును స్వాధీనం చేసుకుంటే, స్వాధీనమైన శరీరం, స్వాధీనమైన మనస్సు నీ హృదయంలోని ఈశ్వరుని దర్శించడానికి సహకరిస్తాయి. మన శరీరమే మన స్వాధీనం లేదనుకోండి, మన మనస్సే మన స్వాధీనం లేదనుకోండి, మనం చేసేది ఏమిటి? శరీరాన్ని స్వాధీనం చేసుకుని, మనసు స్వాధీనం చేసుకుని, హృదయంలోని వస్తువుని దర్శించకుండా లౌకికంగా ఏదైనా మనం సాధించినప్పటికీ అది ఎంతవరకు నిజం అంటే స్వప్నం ఎంత నిజం అవి కూడా అంతే నిజం. అంచేత శరీరం యొక్క ప్రయోజనం, మనస్సు యొక్క ప్రయోజనం ఏమిటంటే, రెండింటిని జాగ్రత్తగా ఉపయోగించుకుని నీ హృదయంలో ఉన్న సర్వేశ్వరుని, ఈశ్వరుణ్ణి, అంతర్యామిని, పరమాత్మని దర్శించుకో. అంచేత ఏ వస్తువుకైతే చావు లేదు, ఏ వస్తువుకైతే పుట్టుక లేదు, ఏ వస్తువు యొక్క స్వరూపం ఆనందము, ఏ వస్తువు యొక్క స్వరూపం సుఖము, దాన్ని పొందాలి. దాన్ని పొందే వరకు నీకు పునర్జన్మ తప్పదు. పూజ చేతితోడు చేస్తాం, జపం నోటితోడు చేస్తాం, ధ్యానం మనసుతోడు చేస్తాం. ఇవన్నీ ఎందుకు నియమించారంటే, మనోనిగ్రహం కోసం ఏర్పాటు చేశారు. మనస్సును నియమించుకోవాలి. మనస్సును నియమించుకోవడానికి, ఇంద్రియాలను నియమించుకోవడానికి ఇది మనకి మన పెద్దలు పూజ, జపము, ధ్యానము ఏర్పాటు చేశారు. అయితే ఇందులో పూజ కంటే జపం గొప్పది, జపం కంటే ధ్యానం గొప్పది. మీరు ఎక్కువసేపు ధ్యానంలో ఉండగలుగుతున్నారనుకోండి, అప్పుడు పూజ చేసిన ఇబ్బందులు, చేయకపోయిన ఇబ్బందులు. అక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, మీ మనసు ఎంతవరకు కంట్రోల్లోకి వస్తుందో మీరు చూసుకో. ఇతరులు చెప్పిన మాటలు మీకు అనవసరం. మీకు ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, ఇతరులు ఎవరో మీకు ఆరోగ్యంగా మరి మీకు అనారోగ్యం లేదనుకుంటారనుకోండి, దానివల్ల మీకు కలిసి వచ్చింది లేదు. ఈ గౌరవాలు ఒకటి, పేరు పరిశిష్టి ఒకటి అని లౌకిక విషయాలు. ఇంకా రామకృష్ణ పరమేశ్వరుడు చెప్పేవాడు, ఈ లౌకికులు మొల చేపలు అంటున్నాడు. మీరు ఏదైనా సత్పురుషులతో సహవాసం చేయండి, మీ భక్తి అభివృద్ధి పొందటానికి సహవాసం చేయండి, లౌకికులందరూ మొల చేపలు అంటున్నాడు అది ఏం చేస్తారంటే వాళ్ళతోటి మనం స్నేహాలు చేస్తే వాళ్ళ వల్ల మనకి ఏదో వస్తుందని అనుకున్నాం, వాళ్ళ వల్ల ఏది రాదు మనకు ఉన్నది పోతున్నాం. లోకట్లోటువంటి వాడు అంటే ముళ్ళ చేప అని ఎందుకు చెప్పారంటే, ఆ ముళ్ళ చేప ఏం చేస్తుందంటే అన్ని ముళ్ళు ఉంటాయి మనం ఆశపడి కొనుక్కుంటాం తక్కువ ధరకు వస్తామని, ఒక్కో ముళ్ళు ఒక్కో ముళ్ళు ఒక్కో ముళ్ళు తీసేసి అందులో మాంసం తిందామని తిని వాడు చేసి ఒక్కో ముళ్ళు ఒక్కో ముళ్ళు తీసేస్తే ఇంక మాంసం తింటాను కొనబెట్టినందుకు. ఈ లౌకికులు కూడా ముళ్ళ చేపలు లాంటి వాళ్ళు. అంటే మీరు సత్పురుషులతోటి స్వామి సాంగత్యం చేయండి. అంటే వాళ్ళ దానిలో సైతులు తొక్కితే అంటే ఎలా ఉంటుందో, స్వామి సాంగత్యం చేస్తే మీ సాధనకు వాళ్ళు మీ సాధనకు ఉపయోగపడుతుంది అని ఆయన రిపీటెడ్గా చెప్పేవారు. ఏ తలంపులు వస్తాయంటే భావాలు వస్తాయంటే ఇతరులకు చెప్పాలనుకుంటావు అక్కడి నుంచి భాష వస్తుంది. అయితే ఈ తలంపులన్నీ ఎక్కడ వస్తాయి, నేననే తలంపు ఉదయించిన తర్వాత ఇవన్నీ వస్తున్నాయి. నేననే తలంపుని ఉదయించిన తర్వాత ఇతర తలంపులు వస్తున్నాయి. మంచి తలంపులు రావచ్చు, చెడు తలంపులు రావచ్చు. ఆ నేననే తలంపు ఉదయించిన తర్వాత నీకు ఇతర తలంపులు వస్తున్నాయి. అయితే నువ్వెవరంటే నేననే తలంపు కాదు, ఒక సత్యమైన నేను హృదయంలో ఉంది. ఈ నేననేది నిజం కాదు. ఇప్పుడు నువ్వు ఏదైతే నేను నేనంటున్నావో అది నిజం కాదు, అదొక తలంపు. ఇదే గాఢ నిద్రలో అన్ని తలంపులతో పాటు ఈ తలంపు కూడా అణిగిపోతుంది. ఈ తలంపులు కూడా అణిగిపోయి అన్ని తలంపులు అణిగిపోయినప్పుడు, ప్రపంచం అణిగిపోయినప్పుడు, దేవుడు అణిగిపోయినప్పుడు, నీ ఇంద్రియాలు అణిగిపోయినప్పుడు, నీ కళ్ళలో నీ మనసులో ఉన్న గాలివాళ్ళన్నీ ఆగిపోయినప్పుడు కూడా నువ్వు హాయిగా గాఢ నిద్రలో ఉన్నావు. అది నిజమైన నేను. ఆ నిజమైన నేను జాగ్రత్త వస్తే ఎక్కడికో పారిపోలేదు, జాగ్రత్త వస్తులో కూడా ఉంది. దాన్ని పట్టుకోవటమే మోక్షం. దానికి ఎంతో డిసిప్లిన్ కావాలి. మనం భౌతికంగా కూడా ఏదైనా పని చేయాలంటే క్రమశిక్షణ ఉండాలి. ఏదైనా ఇండస్ట్రీ పెట్టామనుకోండి, అది సక్సెస్ అవ్వాలంటే ఆర్థికపరమైన క్రమశిక్షణ ఉండాలి, ఇంద్రియపరమైన క్రమశిక్షణ ఉండాలి. జీవితంలో ఎంతో క్రమశిక్షణ ఉంటుంది, కానీ భౌతిక విషయాలు కూడా మనం ఏం సాధించలేదు. అయితే మోక్షం అనేది ఎప్పుడు నీ శరీరం మరణించిన తర్వాత వచ్చేది కాదు, ఇప్పుడే పొందొచ్చు. నువ్వు ఎప్పుడూ వచ్చేది కాదు, ఇప్పుడే పొందొచ్చు. కానీ నేననే తలంపుని సాధ్యమైనంత వరకు నీ దైనందిన వ్యవహారాలు అది కలగ చేసుకోకుండా చూసుకోవాలి. రమణ మహర్షి గారు చాలా తక్కువ మాట్లాడేవారు. ఎవరైనా తింగర ప్రశ్నలు అడిగిన తింగర మాటలు మాట్లాడాలని మౌనంగా ఉండేవారు. ఏమంటే ఏ వాళ్ళు మాట్లాడుతున్నారు, అవునంటే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. ఎందుకంత మౌనంగా ఉంటారంటే అవునని చెప్పక్కర్లేదు, కాదని చెప్పక్కర్లేదు, వాళ్ళు ఎవరు నొప్పెట్టాక వాళ్ళు ఊరుకుంటారన్న వాళ్ళు. అంటే మాటలు తక్కువ మాట్లాడటం మంచిది, దానివల్ల మనకి ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఆంగ్ల భాషలో సామెత ఉంది, తెలిసిన వాళ్ళు తక్కువ మాట్లాడతారు, తెలియని వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. నేననే తలంపు మీకు తరచుగా మీ వ్యవహారాల్లో డే టు డే లైఫ్లో కలగ చేసుకుంటుంటే ఆరోగ్య ఆరోగ్య మనం చీకటి లోకాలకు వెళ్ళిపోతాం. అయ్యా నేననే తలంపునే కొంతమంది జీవుడు అంటారు, క్రైస్తవుడు సైతాన్ అంటారు. అంటే నువ్వు ఆ నేననే తలంపుని విచారణ చేస్తే ఇప్పుడు లేదని నీ సంగతి నీకు తెలుస్తుంది. అది లేదన్న సంగతి నీకు తెలిస్తే శరీరం మరణించాక నీకు ప్రయాణాలతో సంబంధం ఉండదు. అంటే ఆ లోకానికి వెళ్ళటం, ఈ లోకానికి వెళ్ళటం, దాంతో సంబంధం ఉండదు. ఆ నేననే తలంపుని మనం వ్యక్తి భావన అని అంటాం. ఆ వ్యక్తి భావన తగ్గించుకోవాలి. మీరు ఎవరు భక్తులు అన్నది ముఖ్యం కాదు, ఈశ్వరుడు పట్ల నీకు మానసికమైన అనుబంధం ముఖ్యం. పేరు ఎవరిదైతే ఉంది, పేర్లో ఉంది, పేరు ఏం లేదు. ఈ మన పేర్లు కూడా కల్పితమే. మనం తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు మన ముఖం మీద పేరు రాసలేదు, ఎవరో పెట్టారు. తాతగారులో ముత్తాతలో మేనమామలో ఎవరో ఈ పేరు పెట్టారు మనకి. అంతేగాని మనం తల్లి కలుపులోంచి బయటకు వచ్చినప్పుడు మన ముఖం మీద నీకు ఈ పేరు అని ఎవరైనా రాసలేదు, ఇంకా అవన్నీ కల్పించినాయి. మన శరీరం ఎంత కల్పితమో ఆ పేరు కూడా అంతే కల్పితం. ఆ కల్పిత వస్తువుల మీద మనకు నమ్మకం, ఆ కల్పిత వస్తువుల మీద మనకు విశ్వాసం ఈశ్వరుడి మీద లేదు. అది దానికి కారణం ఏంటంటే మనసులో ఉన్న దోషం. ఆ దోషాన్ని తొలగించుకోవటానికి సాధన. ఓ నా హృదయంలో ఏం మంచితనం లేదనుకోండి, మీరు చాలా మంచివాళ్ళు అనుకోండి, నా కళ్ళకి కనపడదట్టు మీ హృదయంలో మంచివాడు. ఏంటి నేను మంచివాడిని కాదు కాబట్టి. అలాగే నాకు యోగ్యత ఏం లేదు అనుకోండి, మీరు యోగ్య అయినప్పటికీ మీ యోగ్యత నా కళ్ళకి కనపడదట్టు. నా కళ్ళకి కనపడదు, నాలో ఏది మీలో ఉన్నప్పటికీ అది నా కళ్ళకి కనపడదు. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, తాను ధర్మరాజుకి ఎవడో చెడ్డవాడు కనపడలేదు, దుర్యోధనుడికి ఎవడో మంచివాడు కనపడలేదు. కరెక్ట్, అది అని అసత్యంగా ఏదో పురాణాల మాట్లాడుకుని తీసేసుకుని జీవితంలో ఎంతో అనుభవాన్ని తీసుకుని, జీవితానుభవం తీసుకుని, వాల్మీకి మహర్షి రాసిన, వ్యాస మహర్షి రాసిన ఎంతో అనుభవాన్ని తీసుకుని మానవ మానసమని వాడు క్షీర సముద్రం మదించినట్టు, మానవ మానసమని మదించి మదించి మానవ యొక్క ప్లస్ పాయింట్స్ ఎలా ఉంటాయి, మైనస్ పాయింట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ పరిశోధించి రాసినటువంటి మాటలు అవి. మాటలకంటే మౌనంగా ఉండటం వల్ల ఇతరులను అర్థం చేసుకోగలం. మాటలకంటే మౌనం శక్తివంతమైనది. అంటే మీరు మాటలకు ఇష్టపడుతున్నారు కాబట్టి మేము చెప్పడం. మీ ఇక్కడ మాటలు చెప్పకుండా ఒక గంట సేపు మౌనంగా ఉండి వెళ్ళిపోతే మీకు ఎక్కువ ప్రయోజనం. తీగల విద్యుచ్ఛక్తి ఎలా ప్రవహిస్తుందో మౌనంలో ఆత్మశక్తి ఎలా ప్రవహిస్తున్నట్లు చైతన్య శక్తి అలా ప్రవహిస్తుంది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తరబడి బోధించిన అర్బంకాని డిసైపుల్స్కి అర్బంకాని సాధకులకు ఒక ఋషి యొక్క మనం ఒక క్షణంలో హృదయంలో ఉన్న వస్తువును స్ఫురింపజేస్తున్నట్టు. అది జ్ఞాని యొక్క మౌనాన్ని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. అంత శక్తివంతంగా ఉంటుంది ఆ మౌనం. బాహ్యముఖానికి విజృంభిస్తున్నటువంటి మీ మనస్సును నిరోధించి లోపల చూపు కలగజేస్తుంది. ఆ లోపల చూపు మీకు లేనప్పుడు ఎన్ని శాస్త్రాలు చదివినా ప్రయోజనం లేదు. జ్ఞాని మాట్లాడకపోయినా ఆయన ప్రభావం భక్తుని యొక్క హృదయంలో శిష్యుడి యొక్క హృదయంలోకి చాలా మౌనంగా పక్కవాడుకు కూడా తెలియకుండా మౌనంగా హృదయుడికి చొచ్చుకుపోతున్నాను. మీరు పూర్వం ఎవరి చోటో చెప్పారని నేను విన్నాను. దాని గురించి కొంత వివరణ ఇవ్వండి. మనం ఎవరికైనా ఏదో ఉపకారం చేస్తే దేశం అంతా తెలిసిపోవాలి. జ్ఞాని ఏం అలా అనుకోవడం. అయితే జ్ఞానికి ఇతరులు లేరు. మనకి అహంభావానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానికి ఇతరులు లేరు. మన కుడి చేయి ఎడం చేయికి ఏదైనా ఉపకారం చేయొచ్చు. ఎడం చేయికి ఏదైనా గాయం తగిలితే కుడి చేయి కట్టుకట్టచ్చు. కానీ కుడి చేయి అనుకోదు ఎడం చేయికి ఉపకారం చేస్తున్నాను. ఏం చేయాలి? ఆ చెయ్యి మంది, ఈ చెయ్యి మంది. జ్ఞానం యొక్క స్పందన అటువంటి అహంభావాన్ని పెట్టుకుని సేవ చేస్తే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండేది. కొంతమంది 10 పైసలు ఖర్చు పెట్టి 90 పైసలు పబ్లిసిటీ కోరుకుంటారు. దానివల్ల మీ మనసు లోపలికి దిగదు, లోపలికి వెళ్ళదు. మనసు ఏళ్ళకి వెళితేనే కానీ మీకు ఆ సద్వస్తువు తెలియదు. భగవంతుడు ఎక్కడో నేను పైన ఉన్నానని చెప్పలేదు, మీ హృదయంలో ఉన్నానని చెప్పాడు. ఎక్కడైతే ఈ హృదయం అయితే ఈశ్వరుడు ఉన్నాడో అక్కడికి మనం వెళ్ళగలగాలి. అలా వెళ్ళటానికే గీతలు ఏమని చెప్పాయంటే నీకు వైరాగ్యం అవసరం, అభ్యాసం అవసరం. అన్నిటికంటే ఉత్కృష్టమైనది సమర్థవంతమైన భాష మౌనమే. సమర్థవంతమైన భాష, ఎఫెక్టివ్ లాంగ్వేజ్, సౌండ్ లాంగ్వేజ్ ఏంటంటే ఏది? మౌనమే. జ్ఞాని యొక్క ప్రభావం భక్తిని హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తుందని మీరు పూర్వం ఎవరో ఒకరి దగ్గర శరమిచ్చారు, ఒకరి దగ్గర మాట్లాడు ఉన్నారు. అంటే ఒకరి సమక్షంలో ఉంటే మీ తలంపుడు యొక్క వేగం ఆగిపోతుంది. మీ మనస్సుకి లో హృదయంలోకి చొచ్చుకుని వెళ్ళటానికి దారి కనిపిస్తుంది. కానీ నీకు నేను సహాయం చేస్తున్నానని జ్ఞాని అనుకోక్కర్లేదు. ఆయన సమక్షంలో జరగవలసిన జరిగిపోతుంది. దాన్ని ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అంటారు. అని ఏమంటారు? ఆటోమేటిక్ డివైన్ యాక్షన్. అది అంటే జ్ఞాని ఆ సంకల్పించక్కర్లేదు, సంకల్పించకుండానే పని అక్కడ జరిగిపోతూ ఉంటుంది. అంటే అంతేకాదు, మహాత్ములతో సాంగత్యం, నిజతత్వాన్ని తెలుసుకోవడానికి మంచి పద్ధతి. మహాత్ములతోటి, మహర్షులతోటి, యోగులతోటి, అవతార పురుషులతోటి మీకు మానసిక దేహం ఎక్కడ ఉందనేది ముఖ్యం కాదు. శవం ఎక్కడున్నా పర్లేదు, మానసిక అనుబంధం కనుక నీకు ఉంటే, మేనిఫెస్టెడ్ గాడ్తో ఎవరైనా సరే. అది ఇంకోటి, ఈశ్వరుడు రాముడి కింద కృష్ణుడి కింద ఎలా జన్మించాడు కింద జన్మించకపోతే ఈశ్వరుడు వైభవం మనకు తెలియదు. ఈశ్వరుడు ఒక శరీరం ధరించి వచ్చాడు కాబట్టి ఆ ఈశ్వరు యొక్క వైభవం మనకు తెలుస్తాం. ఈశ్వరుడు శరీరం ధరించి రాడనుకోండి, ఈశ్వరుడు యొక్క వైభవం మనకు కూడా తెలియదు. మనం ఏం చేస్తాం? వచ్చిన పని మర్చిపోయి మిగతా పనులు అవి చూసుకుంటాం. మనం వచ్చిన పని మనం చూసుకుని మిగతా పనులు చూసుకునే ఇబ్బంది లేదు అని రమణ మహర్షి గారు కూడా అంటూ ఉంటారు. మీరు వచ్చిన పని మర్చిపోవద్దని. మీరు దండారెడ్డి కూడా వచ్చాం, మనం ఏ పని మీద వచ్చామో పని పూర్తి చేసుకెళ్ళండి. ఆయన కూడా అసందర్భ ప్రశ్నలు వేసేవారు. ఆయన కూడా భగవాన్ కూడా అసందర్భ ప్రశ్నలు వేసేవారు. మధురై నుంచి అరుణాచలం వచ్చినప్పుడు మీరు అసత్యం చెప్పారు. మీరు 1000 రూపాయలు మీ బ్రదర్ మీ అన్నగారు ఇచ్చారు మీ కాలేజీలో జీతం కట్టమని. నేను కాలేజీ జరుపుతున్నానని మీరు చెప్పారు, కానీ అరుణాచలం నడుపుతున్నానని మీరు చెప్పలేదు. అది అసత్యం కాదా అని అడిగారు ఆయన. ఎవరండి మీరు చెప్పింది? అసత్యమే కదా, అబద్ధాలు చెప్పి వచ్చారు కదా అరుణాచలం అడిగారు. అంటే ఏం చెప్పారు? ఇది అసత్యమే, నేను అరుణాచలం నడిపానంటే వెళ్ళిస్తారా? అసత్యమే. నేను చెప్పిన అసత్యం మా ఇంట్లో వాళ్ళకి కానీ సమాజానికి కానీ ఎవరికి అపకారం జరగలేదు. ఇతరులకి ఎవరికి అపకారం జరగని అసత్యం సత్యంతో సమానమే అన్నారు. అది సత్యమైనా ప్రీతికరమైనది కాకపోతే ఆ సత్యం నువ్వు చెబితే అది అసత్యంతో సమానం అన్నారు. వండర్ఫుల్ స్టేట్మెంట్ చూడండి. అది సత్యమైనా అది ప్రీతికరమైనది కాకపోతే అది అసత్యంతో సమానం. ఇతరులకి ఎవరికి అపకారం చేయని అసత్యం అది కూడా సత్యంతో సమానం. నువ్వు కూడా సత్యమేనా? అది ప్రీతికరమైనది కాకపోతే, హితకరమైనది కాకపోతే నువ్వు మౌనంగా ఉండాలి కానీ ఆ మాట చెప్పకూడదు. అది సాధకుడు యొక్క లక్ష్యం, బాగుపడేవాడు లక్ష్యం. మీ ప్రాంతంలో ఎవరైనా మహాత్ములు ఉన్నారనుకోండి, వారితో సాంగత్యం మంచిది. ఏంచదంటే వాళ్ళు ఏమో ఆడంబరంగా పనిచేయరు, నిత్య భగవంతుడు పనిచేయరు, ఈ దుష్టనేని పెట్టుకుని పనిచేయరు. దుష్టనేని నశించకుండా వాళ్ళు ఆత్మానుజ్ఞానం కలగదు వాళ్ళకి. దుష్టనేని లోపల ఉండదు వాళ్ళకి. దుష్టనేని లోపల ఉంటే వాడు జ్ఞానే కాలేడు. వాళ్ళు ఎలా పనిచేస్తారంటే ఆడంబరం కోసం చేరు, టామ్టామ్ కోసం చేరు, పబ్లిసిటీ కోసం చేరు. వాళ్ళు ఏ పని కూడా చేరు. వాళ్ళు చేసి పోయి మౌనంగానే చేస్తారు. వాళ్ళ వల్ల నీకు ఏదైనా సహాయం అందుతుంటే నీకు కూడా తెలియాలని వాళ్ళు అనుకోరటం వాడటం కృషి. వాళ్ళు చేసే పని ఎలా ఉంటుందంటే, మహాత్ములు చేసే పని ఎలా ఉంటుందంటే, వాళ్ళ ద్వారా నీకు ఏదైనా సహకారం జరుగుతుందనుకోండి, ఇతర మాట ఎవరైనా నీకు కూడా తెలియాలని వాళ్ళు అనుకోరటం. ఏంటి అక్కడ భేద బుద్ధి లేదు. ఆ మధ్య విజయవాడలో ప్లాట్ఫారం నా సామాన్ అంతా పెట్టిలో, నేను కూర్చుని పెట్టిలో ఆ బల కిందంతా సర్దాడు అక్కడ. అతను భక్తుడు, నేను నేను చాలా కష్టపడి ఎంత సర్దేశాను. అదే బల కింద సర్దా, ప్లాట్ఫారం మీద సామాన్ సర్దేశా బాగుంది. నేను సర్దినందుకు నాకేం కష్టం లేదండి, మీ మాట మటుకు కష్టంగా ఉంది అన్నాడు. ఇది మా డ్యూటీ. సామాన్ సర్దినందుకు నాకేం కష్టం లేదు, మీ మాట కష్టంగా ఉంది. న్యాచురల్ అంటే మీరు ఏదో శ్రమ పడి సర్దా ఈ సామాన్లు అంటున్నారు, అది సర్దినందుకు నాకేం కష్టం లేదు, మీ మాట నాకు కష్టంగా ఉంది. అంటే వాళ్ళ భక్తులు వాళ్ళ యొక్క డివోషన్ ఎలా ఉంటుంది, ఆ డెడికేషన్, ఆ డివోషన్, ఆ కమిట్మెంట్. దేవుడు మాట అంటుంచి నువ్వు దేశం పట్ల కూడా మన కమిట్మెంట్ ఉండాలి. ఎందుకంటే దేశాన్ని ప్రేమిస్తాం అనుకోండి ఎంత కొంత మన అంతవరకు హార్ట్ విషయాలు. నిరంతరం నాకు విద్యాలయం జ్ఞాపకం వస్తుంటే ఇతరులకు మనం సేవ ఏం చేయగలం? విద్యాలయం సేవ చేయని వస్తుంది. అదే షేక్స్పియర్ చెప్పాడు, నువ్వు నిజానేని పోగొట్టుకోవడం నీకు ఇష్టం లేదు, కానీ నువ్వు చేసే పని ఏంటంటే నిజానేని ఉండాలి, అలాగే నిజమైన తెలుసుకోవాలనుకుంటున్నావు. నిజానేని ఉండాలి, నిజమైన నేను తెలుసుకోవాలని, ఆ సైలెంట్ ఏం తెలుసుకోవాలని, ట్రూ ఐ, ఆ రియల్ ఐ, అది దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. నిజానేని పోకూడదు, అది అది తెలుసుకోవాలి. బిడ్డ బలంగా ఉండాలి, కంచంలో అన్నం మట్టుకు కదలకూడదు. అంటే నిజానేని పోగొట్టుకోవడం అనుకో రియల్ అయ్యి కూడా నీకు తెలియదు, కానీ నువ్వు చేసే సాధనలో ఎక్కడ పొరపాటు ఉందంటే నిజానేని పోగొట్టుకోకూడదు, నిజమైన నేను తెలియాలి. నీ చేస్తున్నావు అది అది సాధ్యపడదు. నువ్వు నిజానేని పోగొట్టుకునే తీరాలి. ఒకవేళ నిజానేని పోగొట్టుకుని నువ్వు పోగొట్టుకునే శక్తి నీకు లేదనుకో, ఈశ్వరాగ్రహం నీకు లేదనుకో, సాధు సాంగత్యం నీకు లేదనుకో, ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఆ నిజమైన నేను నీకు ఎరుకపడదు. నిజానేనికి ఆ నేననే తలంపు మూలం లోపల ఉంది కానీ బయట లేదు. ఆ నిజానేని ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో ఆ ఉదయించిన చోటు కనుక దాని పుట్టుకు స్థానం ఆ నిజానేని కనుక చూడగలిగితే, దాని సోర్స్ అది చూడగలిగితే వెంటనే అది నశిస్తుంది. అప్పుడు మీరు కంగారు పడతారు, నిజానేని నశిస్తే నేను కూడా నశిస్తాను. నిజానేని ఎక్కడైతే నశించిందో అక్కడ మీకు నిజమైన నేను సైలెంట్ అయ్యి, ఆ రియల్ అయ్యి, ఆ ట్రూ అయ్యి, ఆ ఇమోర్టల్ అయ్యి మీకు తానుగా వ్యక్తం అవుతుంది. నిజానేని ఎక్కడైతే నశించిందో, సూర్యుడు ఉదయించిన తర్వాత 2 గంటలకు వెలుగు రాదు. సూర్యుడు ఉదయించడం వెలుగు రావడం ఒకేసారి జరిగిపోతుంది. అంటే పొద్దున్న సూర్యుడు ఉదయం 6 గంటలకు ఉదయిస్తే 9 గంటలకు వెలుగు రాదు. అలా నిజానేనే ఎక్కడైతే అణిగిపోయిందో నిజమైన వెంటనే వ్యక్తం అవుతుంది. అక్కడ ఏకమక్షరం బుద్ధి నిరంతరం, దానికి నాశనం లేదు. ఈ నిజానేను, ఈ దొంగ నేను, ఈ దుష్టు నేను పైకి వెళ్తాను కింద పడతాను. మనిషి ఎదురుగుండా ఒక మాటలు, చాటుకు వెళ్ళాక ఒక మాట, ఇవన్నీ విజ్ఞానమైన లక్షణాలు. పాపం నిజమైన నేను పరమాత్మ లోపల ఉన్న పరమాత్మను చూసేవాళ్ళు నాశనమైన వస్తు, దానికి నాశనం లేదు. నిజం నిరంతరం నీ హృదయంలో రాత్రి అనక పగలనక 3 అవస్థల్లో, స్వప్నావస్థలో, జగ్రత్తవస్థలో, సుషిప్తుల 3 అవస్థల్లో కూడా నీ హృదయంలో అది ప్రకాశిస్తుంది. అది నీకు తెలిస్తే సుఖపడతావు, తెలియకపోతే దిన దుఃఖం వెంటాడుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ మధ్య మా సంసారం బాగానే వెళ్ళిపోతామండి అనుకుంటా ఉంటారు. పాప వాళ్ళు అలా అనుకుంటారు, వాళ్ళు దుఃఖం వాయిదా పడతామన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఇది భగవాన్ చెప్పారు, ఇది ఇమాజినేషన్ కాదు. ఆయన ఎప్పుడు గ్రౌండ్ రియాలిటీని ఎక్కడ విడిచిపెట్టలేదు. మీరు మాకు దుఃఖం లేదు అనుకుంటున్నారు అనుకోండి, దుఃఖం ఇంకా భవిష్యత్తులో మీకు రాదని కాదు, దుఃఖకారణం బయట లేదు, దుఃఖకారణం లోపల ఉంది. దుఃఖ కారణాలు బయట లేదు, దుఃఖ కారణాలు లోపల ఉంది. అంటే భాష్యంగా మీ పరిస్థితులు బాగున్నప్పుడు ఏమనుకుంటారు, చాలా బాగుంది చాలా బాగుంది అనుకుంటారు. పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. మారినాయి అనుకోండి, మీకు దుఃఖం లేదు మాకు దుఃఖం లేదు అనుకున్న వాళ్ళు దుఃఖం వాయిదా పడుతుంది, కానీ దుఃఖం రాకుండా ఉండకపోవటంతో ఉండదు. లోపల నిజానే ఉన్నంత కాలం కోర్టులు కూడా వాయిదాలు వేస్తారు కదండి, మళ్ళీ డిసెంబర్ 5వ తారీఖున రాంటాడు. అలాగే ఇప్పుడు మీకు దుఃఖం లేదు లేదనుకోకండి, వాయిదాలు పడతాయి వస్తాయి. లోపల విజ్ఞానం ఉన్నంత కాలం ఏ జన్మలైనా మనిషిని ఆ దుఃఖం విడిచిపెట్టండి. భార్య చనిపోతే భర్త దుఃఖపడతాడు, భర్త చనిపోతే భార్య దుఃఖ. వాళ్ళిద్దరు ఒక రోజు పుట్టారు, ఒక రోజు చచ్చిపోవడానికి. ఇద్దరు ఒక రోజు పుట్టడం ఈ లోకంలో, ఇద్దరు ఒక రోజు చనిపోవడానికి. ఎలాగే మనం మైండ్లో ప్రిపేర్ అయ్యి ఉంటే మనకు దుఃఖం రాదు. ఇది వెంకటరెడ్డి గారు ఈ ప్రశ్న అడిగారు, మంచి పనులు చేసే వ్యక్తి జీవితం మంచిగాను, చెడు పనులు చేసే వ్యక్తి జీవితం చెడుగాను ఉండే స్థితి గురించి వివరించండి. ఇది మంచి పనులు చేసినా మిథ్య, నేను చెడు పనులు చేసినా మిథ్య. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. మంచి చేసిన వాడికి సుఖం వస్తుంది, మంచి చేశారనుకోండి మీకు దాని ఫలం సుఖం, చెడు చేశారనుకోండి దాని ఫలం దుఃఖం. మనం ఇప్పుడు ఏదైనా దుఃఖం అనిపిస్తుంది అనుకోండి ఏదో కారణం చేత, ఏమండి దానికి పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ ఏదో కారణం ఉంటుంది. మా జన్మలో పూర్వం నా చిన్నప్పుడు బ్రాహ్మణులు, నా చిన్నప్పుడు ఆయనకి 80 ఏళ్ళ వయస్సు. నేను నా పూర్వజన్మల్లో చేసుకున్న కర్మ అంతా నా పెద్ద కొడుకు కింద పుట్టిందని కూడా. ఆయనకు 4 పిల్లలు బ్రాహ్మణులు. ఆయన ఎవరు, నా పూర్వజన్మలో నేను చేసుకున్న కర్మ అంతా కర్మ నా పెద్ద కొడుకు రూపంలో. ఆయన పెద్ద కొడుకు ఏదో బాధ పెడతా ఉంది కూడా, నా పెద్ద కొడుకు తప్పు కాదండి, నేను చేసుకున్న కర్మ ఆ కొడుకు రూపంలో వచ్చింది. కొంతమంది సంతానం వల్ల సుఖపడేవాళ్ళు ఉన్నారు, సంతానం వల్ల దుఃఖపడేవాళ్ళు ఉన్నారు. నువ్వు మంచి పనులు చేసిన వ్యక్తి జీవితం మంచిగానే ఉంటుంది, అది ఇది కదా. వాడికి మంచి పనులు చేసిన వాడికి వాడికి పరిణామంలో సుఖం వస్తుంది. అయితే దానికి పుణ్యం పొంది, నాకు నేనేదో పుణ్యం చేశాను, నాకు ఇవన్నీ పదవి వస్తుంది. పదవి వచ్చినంత మాత్రమే నా శరీరం చనిపోయే వరకు ఆ పదవి ఉండదు. మీకు అర్థమవుతుంది, నేనేదో చెడు పని చేశాను అనుకోండి దానివల్ల ఏదో దుఃఖం రావచ్చు, కానీ ఆ దుఃఖం కూడా పెర్మనెంట్గా ఉండదు. 18వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు కృష్ణుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది, నువ్వు స్వార్థం లేకుండా ఏ పని చేసినా, స్వార్థం లేకుండా మెడమేగొని తలకాయలని తీసేసి నీకు పాపం రాదని చెప్పాడు. స్వార్థం లేకుండా మనలో ఎవడైనా చంపగలదు ఒకటి మనిషిని. నేను మిమ్మల్ని మద్దతు చేయాలనుకోండి, నాకు మిమ్మల్ని వ్యక్తిగతమైన ద్వేషం ఉండాలి, కక్ష ఉండాలి, ఏదో ప్రాపర్టీకి సంబంధించిన తగువులు ఉండాలి, లేకపోతే మనం చంపలేను. ఇది మర్చిపోకూడదు. 18వ అధ్యాయంలో చెప్పాడు కృష్ణుడు, నువ్వు స్వార్థం లేకుండా మెడమేగొని తలకాయలని తీసేసినా నీకు పాపం రాదన్నాడు. అది ఎలా పనిచేయాలి, స్వార్థం లేకుండా, వ్యక్తిభావం లేకుండా, అహంకారం లేకుండా చేయాలి. ఆ పని మనం చేయగలమా? చేయలేము. మనం వ్యక్తిభావాన్ని పెంచుకునే చేస్తాం. అయితే మంచికి పరిణామంలో సుఖం వస్తుంది, చెడుకి పరిణామంలో దుఃఖం వస్తుంది. చెడుకి ఏమొస్తుంది, చెడ్డ చేస్తే మనకి పరిణామంలో దుఃఖం వచ్చి తీరుతుంది. చెడుకు ఫలం దుఃఖం, మంచికి ఫలం సుఖం. మానవుడు సుఖాన్ని కోరుకుంటాడు కానీ దుఃఖాన్ని కోరుకోడు. అయితే మనిషి ఏం చేస్తాడంటే, మీరు మంచి చేసి సుఖాన్ని కోరుకుంటే తప్పుడు, చెడ్డ చేసి సుఖాన్ని వాంఛిస్తాం. ఇది మన అందరిలో ఉన్న లోటు. మనం మంచి చేసి సుఖాన్ని కోరుకుంటే పొరపాటు లేదు, చేసి చెడ్డ చేసి సుఖాన్ని కోరుకుంటాం. కానీ ఇక్కడ మంచి చేసేది దొంగనేనే, చెడ్డ చేసేది దొంగ, నిజానేనే. ఈ నిజానేని దాటిన వాడికి అది ద్వైతాలకు అతీతం, ప్రకృతికి అతీతం, పంచభూతాలకు అతీతం. అంటే మంచి ఎక్కడుంది, మనస్సులో ఉంది. చెడ్డ ఎక్కడుంది, మనస్సులో ఉంది. మీకు గాఢ నిద్రలో ఎవరైనా మంచి గురించి చెడ్డ గురించి ఆలోచిస్తాడు? గాఢ నిద్రలో, గాఢ నిద్రలో మీరు ఎవరైనా నేను మంచివాడిని నేను చెడ్డవాడిని అనుకుంటారు? అనుకోరు. అనుకునేవాడు అక్కడ లేడు, కానీ అనుకునేవాడు అక్కడ లేడు కాబట్టి గాఢ నిద్రలో మీరు లేకుండా ఉన్నారా? ఉన్నారు. మీరు మంచి చెడ్డల గురించి ఎవరు గాఢ నిద్రలో ఆలోచించడం అలాగని మీరు లేకుండా లేరు. అంటే గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి మంచి చెడ్డలకు అతీతం, వాడు ద్వైతానికి అతీతం. మన దేహ ప్రారంభంలో సుఖం ఉంటే సుఖం వస్తుంది, దుఃఖం ఉంటే దుఃఖం వస్తుంది, తప్పదని. కానీ కృష్ణుడు దీని గీతలో ఏం చెప్పాయంటే, సమానంగా దేర్చి నీ దేహ ప్రారంభంలో గౌరవం రావాల్సి ఉంటే గౌరవం వస్తుంది, అగౌరవం రావాల్సి ఉంటే అగౌరవం వస్తుంది, రెండు సమానంగా దేర్చి. నువ్వు చేసే పని ఇష్టంగా చెయ్యి, అయిష్టంగా చెయ్యొద్దు. ఒకవేళ మీ అత్తగారిని నువ్వు చూడవలసి వస్తానుకో, ఇష్టంగా చూడు, అయిష్టంగా చూడొద్దు. ఏంటంటే నువ్వు అయిష్టంగా చూస్తే చూడటం తప్పదు, పాత వాసనలు ఎలా ఉంటాయి కొత్త వాసనలు వచ్చి కలుస్తాయి. ఇదే కృష్ణుడు చెప్పిన రహస్యం. ఇది నువ్వు చేసే పని ఇష్టంగా చెయ్యి, చేసే పని అయిష్టంగా చేయొద్దు. చేసే పని ఇష్టంగా చేస్తే అది నీ చైతన్యాన్ని పురోభివృద్ధికి అలవాటు, నీ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సహకరిస్తుంది. అయితే మంచే మన చేయమని గీతలో చెప్పాడు, చెడ్డెందుకు చేయొద్దన్నాడు. మంచి వల్ల రెండు లాభాలు, నువ్వు మంచి చేయగా చేయగా నీ మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది. అయితే నువ్వు బాహ్యంలో అక్కడ మేడ కట్టించావనుకో, అవి లోకలు చూస్తారా మేడ? మీరు ఈ ఊళ్ళో ఏదైనా గుడి కట్టించారనుకోండి, అది బడిపిల్లలు చదువుకోవడానికి ఏదైనా ఒక స్కూల్ కట్టించారనుకోండి, లౌకికులు ఏం చూస్తారు? లౌకికులు ఏం చూస్తారంటే పలానా వారు ఇక్కడ ఈ గుడి బడి కట్టించారు, బడే కాదు గుడి కూడా కట్టించారు, బాగుంది బాగుంది అనుకుంటారు. ఎవరు? లౌకికులు. కానీ దేవుడు అమాయకుడు కాదు. దేవుడు మనకంటే తెలివైన వారు. మీరు మిమ్మల్ని మోసం చేయగలరు, మీరు నన్ను మోసం చేయగలరు, కానీ దేవుడు మోసం చేయడం. ఆ ఇటుకలు అక్కర్లేదు దేవుడికి, ఆ ఇటుకలు సిమ్మెంట్ దేవుడికి అక్కర్లేదు. దేవుడు ఏం చూస్తాడంటే నువ్వు ఆ బడి కట్టించినప్పుడు ఏ తలంపు చోటు కట్టించావు, గొప్పల కోసం కట్టించావా, నీ పేరు కోసం కట్టించావా, లేకపోతే నిజంగా 10 మంది పిల్లలు చదువుకుని బాగుపడతారని కట్టించావా? ఆ బడి సిమ్మెంట్ ఇటుకలు దేవుడికి అక్కర్లేదు, ఆ కట్టించినప్పుడు నీ తలంపు ఎలా ఉందో దాన్ని బట్టి నీకు ఈశ్వరుడు మార్పులు వేస్తాడు. దేవుడు అమాయకుడేం కాదు. అంటే మనం మంచే చేయవలను, మంచే చేయవలను, చెడు చేయకూడదు. ఎందుకంటే మంచి యొక్క పరిణామంలో మంచి సుఖాన్ని తీసుకొస్తుంది, చెడు ఎందుకు చేయగలంటే మన పరిణామంలో దుఃఖం తీసుకొస్తుంది. మానవుడు సుఖాన్ని కోరుకుంటాడు కానీ దుఃఖాన్ని కోరుకోడు. అంటే మనం మంచి చేయాలి, చెడు చేయ, కానీ ఇవన్నీ వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యం కాదు. ఈ ప్రశ్న అడిగే వారికి డైరెక్ట్గా ఇంకో మాట నేను చెప్తున్నాను. మిమ్మల్ని మీరు కొంతమంది మేము మంచివాళ్ళం సుపీరియారిటీ కాంప్లెక్స్ పెంచుకుంటారు. నిజమైన మంచివాడు వాడు మంచివాడు అనే సంగతి తెలియదు. వాడు మంచివాడు అని వాడు అనుకుంటాంటే వాడు మంచివాడు కాదు. గాంధీ గారిని మహాత్ముడు మహాత్ముడుగా మనం అంటున్నాం, కానీ నేను మహాత్ముడు అని ఎప్పుడు చెప్పను. లేదా అందరూ నేను మహాత్ముడు అని పిలుస్తారా, మహాత్ముడు అనే బిరుదుకి నేను తగలేమని కూడా అనివాడాలి. మీరు మంచివాడని అనుకోవద్దు, చెడ్డవాళ్ళని అనుకోవద్దు, గొప్పవాళ్ళని అనుకోవద్దు, తక్కువవాళ్ళని అనుకోవద్దు. ఏం చెయ్యి, ఏది నిజం కాదు. మన నిజం ఏంటి? నీ హృదయం ఉన్న దేవుడు ఒక్కడే నిజం. మేము గొప్పవాళ్ళని మీరు అనుకుంటారని కూడా అది కూడా నిజం కాదు. మేము తక్కువని మీరు అనుకుంటారని కూడా అది కూడా నిజం కాదు. ఏమీ నిజం కాదు. మీ హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఒక్కడే నిజం. మీ హృదయంలోని మీ కంట్రోలర్ ఒక్కడ మట్టికి నిజం. మిగతా మీరు కేవలం వ్యవహారిక సత్యాలు. అయితే కుందేడు కుమ్మలాంటి ఏమని అంటారు? అది మంచి అడ్లు వ్యవహారిక సత్యాలు. ఈ ప్రశ్న అడిగేవారికి నేను సూటిగా సమాధానం చెప్తున్నాను. ఒక నిజంగా మీకు మంచితనం ఉందనుకోండి, మేము మంచివాళ్ళు మేము మంచివాళ్ళు అనుకుంటామంటే మీకు అహంకారం పెరుగుతుంది, నీ తెలియకుండా ప్రవేశిస్తుంది. మా ఇటు కొడితే అటు వెళ్ళకుండా అటు కొడితే ఇటు వస్తుంది. అలా అనుకోండి ఎందుకు? అసలు మీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. కృష్ణుడు ఏం చెప్పాడు గీతలో? మీరు బ్రహ్మమే, చైతన్యమే, ఆత్మే. మీకు పుట్టుక లేదు, చావు లేదు. మీరు ముసలితనం లేదు. ఈ పుట్టుక చావు ముసలితనం కేవలం దేహానికి సంబంధించిన విషయాలు. మంచి చెయ్యి, నువ్వు చేయగలిగినంత చెయ్యి. గొప్పల కోసం నీ ప్రారంభించిన పనులు చేయొద్దు. మళ్ళీ మరి మార్కెట్లో సంతోషించే చేసి ఇంటికి వచ్చి ఏడుస్తే కూర్చుంటారు. కొంత గొప్పకి వెళ్ళిన తిప్పలు వస్తాయి. నిజంగా నేను సగౌరవంగా సగౌరవంగా సుస్పష్టంగా మీకు మనవి చేసుకునేది ఏంటంటే, మీరు మంచివాళ్ళు మంచివాళ్ళు అని అనుకోవద్దు. మనస్సుకు సంబంధించిన విషయం. చెడ్డవాళ్ళని 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 మీరు అనుకోవద్దు. చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళని నువ్వు అనుకోవద్దు. మేము గొప్పవాళ్ళు, మా కుటుంబం పెద్దదే, మేము గొప్పవాళ్ళు, మా తాత ఇటువంటి వాడు, మా ముత్తాత ఇటువంటి ఇటువంటి కూడా అనుకోవద్దు. అలాగే మీరు తక్కువ వాళ్ళని తక్కువ వాళ్ళని కూడా అనుకో. తక్కువ వాళ్ళని తక్కువ వాళ్ళు అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది, గొప్ప వాళ్ళు అనుకుంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. అలాగనుకోవట్లే ఏంటంటే ఇది నువ్వు ఏదనుకున్నా నిజం కాదు, నువ్వు ఏదనుకున్నావు నిజం కాదు. మరి ఏది నిజం? నీ హృదయంలో ఉన్న దేవుడు ఒక్కడే నిజం. నీ కంట్రోల్, నీ హృదయంలో ఉన్న కంట్రోలర్ ఒకటే నిజం. నీ హృదయంలో ఉన్న చైతన్యం ఒకటే నిజం. పారమార్థిక సత్యం అది ఒకటి మాత్రమే. సత్యం అనేది ఎప్పుడు ఒకటిగా ఉంటుంది, కానీ రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఉండదు. కొంతమంది ఎవరైనా మిమ్మల్ని విమర్శించారనుకోండి బాధపడిపోతారు, అది సౌండే. ఎవరైనా మిమ్మల్ని పొగిడారనుకోండి దుఃఖపడిపోతారు, అది సౌండే. అది సౌండే, ఇది సౌండే. గాలి పొగిలేస్తే ఏం లేదు. కొంతమంది మిమ్మల్ని పొగిడితే ఇంకా అస్తమాన వాళ్ళు ఇలా అన్నారు ఇలా అన్నారు. కాబట్టి ఎవరైనా విమర్శించారనుకోండి, అయ్యి బాబు ఇలా వేశారు అలా వేశారు, ఇంటికాడ కూర్చుని ఏడుస్తూ కూర్చోడు. వాళ్ళని ఏడుపు ముఖాలతో కూర్చుని సభలోకి వచ్చి ఏడుపు ముఖాలతో కూర్చుంటే వివేకాన్ని పట్టుకు తిట్టేసి వాళ్ళు. మీకు ఏమైనా సుఖాలంటే మీరేమో మీరు సొంతంగా అనుభవిస్తున్నారు, దుఃఖం వస్తే ఊరంతా అంటిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా భోగం వచ్చిందనుకోండి ఒకళ్ళు అనుభవిస్తారు, వాళ్ళకి ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి మనం అందరినీ పంచుకోమంటాం, వాళ్ళకి ఏదైనా మంచి వచ్చిందనుకోండి వాళ్ళు అనుభవించేస్తారు, వాళ్ళకి దుఃఖం వస్తే మనకి ఊరంతా కలిపేస్తారు. నువ్వు ఏడుపు ముఖంతో సరిగ్గా రావు రాకు ఇంట్లో కూర్చో, మళ్ళీ ఏడుపు ముఖం ఊరు అందరికీ అంటుకుంటుంది. వాట్ మేక్స్ యూ వీక్ మై ఫ్రెండ్? నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు వస్తాము పోతా ఉంటాం, అవి వచ్చినప్పుడు ఎలా వస్తామో తెలియదు, పోయినప్పుడు ఎలా పోతుందో కూడా మనకు తెలియదు. అది మనకు తెలియదు. తెలిస్తే జీవుడు ఎలా అవుతాం, మన దేవుడు అయిపోతాం. అది జీవుడి కింద ఎందుకుంటాం? అయితే మాట కంటే మౌనానికి ఎక్కువ శక్తి ఉంది. అయితే నీ దేహం ఎక్కడుంది, నీ దేహం ఏలూరులో ఉందా రాజమండ్రిలో ఉందా ముఖ్యం కాదు, నీ దేహం ఏ దేశమైనా ఉండొచ్చు, ఏ ప్రాంతంలో వచ్చాను, నీ గురువుతోటి ఈశ్వరుడితోటి నీ ఇష్ట దైవంతో మానసిక అనుబంధం ముఖ్యం. మెన కాంటాక్ట్ ఇది నెసెసరీ. దేహం యొక్క శవం ఎక్కడున్నావు అంటే వాడు మంచివాడు ఇది చెడ్డవాడు మనం అనేప్పుడు శవ శరీరాన్ని చూసి మనం చెప్పాం, మంచివాడు చెడ్డ మనస్సును చూసి చెప్తాం అంతే కదా. శరీరం మంచి చెడ్డ ఉండదు, శరీరంలో మంచి చెడ్డ అని ఉండదు, మనసును బట్టి మనం చెప్తాం ఇలాగని. అదే నీవు నీ మనసు బాగుపడాలంటే ఈశ్వరుడితోటి గురువుతోటి నీ ఇష్టదేవతతో మానసిక అనుబంధం ఉండాలి. గురువు అంటే కేవలం నీ కళ్ళకు కనిపించే శరీరం కాదు, గురువు అన్నా ఆత్మ అన్నా దైవం అన్నా సత్యం అన్నా ఒకటే, ఇవన్నీ పర్యాయ పదాలు. ఇంగ్లీష్లో వాటర్ అంటాం, తమిళనాడులో తన్ని అంటారు, హిందీలో పాణి అంటారు, మనం నీళ్ళు అంటాం, ఇలా రకరకాలుగా పిలుస్తాం. కానీ వస్తువు ఒకటే. కానీ ఏంటి వస్తువు మటుకి? అదే వస్తువు, వస్తువు ఒకటే. అంటే గురువు అంటే ఆత్మన్నా దేవుడన్నా చైతన్యమన్నా బ్రహ్మమన్నా ఈశ్వరుడన్నా ఇవన్నీ ఒకే వస్తువుకి అన్ని పేర్లు. ఏదో నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజాన్ని కొంతమంది గురువు అంటున్నారు, కొంతమంది చైతన్యం అంటున్నారు, కొంతమంది దేవుడు అంటున్నారు, కొంతమంది బ్రహ్మం అంటున్నారు, కొంతమంది చావులేని వస్తువు అంటున్నారు, కొంతమంది ఆనందమయం అంటున్నారు, ఆ వస్తువుని ఆనందమయం అంటున్నారు, దాని స్వరూపమే శాంతి అంటున్నారు, దాని స్వరూపమే సుఖం అంటున్నారు, దాని స్వరూపమే ఉండటం అంటున్నారు, లేదా రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఉన్నది ఒకటి. ఇదే నా గురువుతో బాగా అటాచ్మెంట్ ఉందనుకో, ఆ గురువు అంటే దేహం కాదు, ఆ దేహం పోయినా నీతో అనుబంధం నడుస్తారంటాం. ప్రకృతి గుణాలని జీవ గుణాలని జీవ లక్షణాలని దాటిన తర్వాత అందరూ ఒకటే, అందరూ ఒకటే. నీ కనపడే రూపం మాత్రం, నీ కనపడే శరీరం మాత్రమే గురువు అనుకోవద్దు. నీకు ఎదురుగుండా శవం కనపడుతుంది, ఆ శవమే గురువు అనుకోవద్దు. నీకు ఆ రాంగ్ థింకింగ్ విడిచిపెట్టాయి. గురువు అంటే శవమాత్రుడే కాదు, గురువు అంటే చైతన్య స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. మీ తల్లిదండ్రులు మీకు ఏమైనా వస్తువులు పెట్టగలరు, బంగారం పెట్టగలరు, బట్టలు పెట్టగలరు, కానీ మీ హృదయంలోని ఆనందాన్ని మిందేలా చేయలేరు వాళ్ళు. అది ఒక ఈశ్వరుడికే సాధ్యం. ఆనందం నీదే, గురువుని కాదు, మీ హృదయంలో ఉంది. మీ హృదయంలో ఉన్నప్పుడు మీ చేతికి అందాలి కదా, అందుకే మీకు సుఖం వస్తుంది. మీ హృదయంలో మీ శాంతి మీదే, మీ హృదయంలో ఉన్న శాంతి మీకు అందితే మీరు సుఖి అవుతారు. లేకపోతే ఏజెన్ ఆ సుఖి ఎవడవుతాడు? పచ్చిదనం పోయిన వాడు అవుతాడు. మనం పచ్చి పచ్చిగా ఉండకూడదు, పుల్ల పుల్లగా ఉండకూడదు, బాగా పండాలి, తీయగా ఉండాలి మన మనస్సు. మాట్లాడని గురువు వాడు మనకి సందేశం ఇవ్వటం లేదు అనుకోకండి, అది బిగ్గరగా చెప్పే ఉపదేశం. అంటే భగవాన్ చెప్పేది ఏంటంటే ఈ సబ్జెక్టు నేను గంటల తరబడి మీకు ఏదో చెప్తాను అనుకోండి, మీకు మారు మనసు రాదనుకోండి, నేను మౌనంగా ఉండటం వల్ల మీకు మారు మనసు వస్తుంది అనుకోండి, అది మంచిదా ఇది మంచిదే? ఎవరైనా భగవాన్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ స్థితి పొందారు ఈ స్థితి పొందారు చాలా గొప్ప స్థితి పొందారంటే ఆయన ఏమన్నారు చెప్పమంటారండి? ఈ మాటలు బుధాన్ని వేసుకెళ్ళి కూడా కాదని, నేను చాలా గొప్పవాణి అయితే నీకేం కలిసి వస్తుంది, నువ్వు బాగుపడే విధానం నువ్వు చూసుకోవాలి. నేను గొప్పవాణి అంటున్నావు, నేను గొప్పవాణి అయితే నీకేం కలిసి వస్తుంది? నా జేబులో 1 రూపాయలు జేబు, మీ జేబులో 1 రూపాయి లేదు, నా జేబులో ఉన్న డబ్బు నీకేం ఉపయోగపడుతుంది? రమణ మహర్షి గారు గొప్పవాడు అని చెప్పే బదులు రమణ మహర్షి ఏ స్టేట్ పొందాడో స్టేట్ని పొందడానికి ప్రయత్నం చేయి, బట్టరాది మాట్లాడిన అవసరం. అవునే నిజమైన అనుగ్రహం, అనుగ్రహాలు ఉత్తమమైంది, అది అందులో క్వాలిటీ ఉంది, ఎందుకంటే మౌనంలోనే. కావున మౌనం యొక్క విలువ మనకు తెలియకపోవటంలో మౌనాన్ని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. మౌనం యొక్క విలువ అందులో ఉన్న క్వాలిటీ మనకు తెలియకపోవటంలో దాన్ని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఎన్ని వీక్షలు ఇచ్చిన, కంటితోడు చూచిన, చేతితోడు తాకిన, కంటితోడు చూసిన, చేతితోడు తాకిన, ఒక మంచి మాట చెప్పిన, ఇవన్నీ మౌనం నుంచి వచ్చినాయి. నన్ను ఎక్కడి నుంచి వస్తున్నాయి? మౌనంలోంచి వస్తున్నాయి. ఆ మౌనంలోంచి వచ్చిన చూపును పవిత్రం చేస్తుంది, ఆ మౌనంలోంచి వచ్చిన మాటలను పవిత్రం చేస్తుంది, ఆ మౌనంలోంచి వచ్చిన చేత నేను పవిత్రం చేస్తుంది, నేను పవిత్రం చేస్తుంది. మిగతా ఏమీ అప్రమాణమైన విషయాలు, మిగతా ఏమీ అనుగ్రహమే ముఖ్యం. మీకు అనుగ్రహం అక్కర్లేదు, రోజు వరాలు కావాలి. మన అందరం ఎంత భక్తులు అంటే భగవంతుడు చెప్పినట్టు మనం వినాలని లేదు, మనం చెప్పినట్టు భగవంతుడు వినాలని. అంత ఉత్తమ భక్తులు మనం. ఆయన చెప్పినట్టు మనం వింటాం కాదు, మనం చెప్పినట్టు ఆయన వినాలి అని చెప్పుకుంటూ అసలు మన ఉద్దేశం అది పైన మేము శరణాగతి పొందామని చెప్పటం. కొంతమంది ఈ దేవుని కూడా మార్చేస్తారు. ఈ మధ్యన ఎవరో అన్నారు శిరిడి సాయిబాబా అని నమ్ముకున్నానండి, మా ఆయన చచ్చిపోయి ఫోటో బయటపడేశానండి. కొంతమంది రా కొంతకాలం రాముడు, కొంతకాలం కృష్ణుడు, కొంతకాలం శంకరుడు, కొంత ఆ దేవుడు. దేవుడిని కూడా మార్చేస్తూ ఉంటారు. గురువు యొక్క మౌనం ఈ మనస్సును పరిశుద్ధం చేసి విడిచిపెడుతుంది, ప్యూరిఫై చేసి విడిచిపెడుతుంది. నువ్వు పెద్ద కష్టపడిపోక్కర్లేదు, వాలిబాల్లో సైకిల్ తొక్కుకోవడం పెద్ద కష్టపడక్కర్లేదు, గాలే గెంటేస్తుంది. ఉరికాడు ఉరిక కాలు అడ్డు చూపుతుంటే గాలే గెంటుకెళ్ళిపోతుంది. గురువు యొక్క మౌనం నీ మనసును పరిశుద్ధం చేసి విడిచిపెడుతుంది, నీ ఇంద్రియాలకు నిగ్రహం తీసుకొస్తుంది, నీ మనసును లోపల గెంటుకెళ్ళిపోతుంది. ఎక్కడ నీ పరమేశ్వరుడు ఎక్కడున్నాడో, సర్వేశ్వరుడు ఎక్కడున్నాడో, ఈశ్వరుడు ఎక్కడున్నాడో, ఈ మౌనం అక్కడ గెంటిపోతున్నట్టు. ఎవరు ఎవరు మౌనం? నువ్వు మనస్సును పవిత్రం చేసుకోవడానికి నువ్వు పూజలు చేస్తున్నావు, జపాలు చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు. గురువు యొక్క మౌనం నేను శుద్ధ పరిపూర్ణ పరిపూర్ణ చేసి పవిత్రం చేసి విడిచిపెడ. పెర్ఫెక్షన్ పెర్సానిఫికేషన్. గురువు యొక్క మౌనం ఎటువంటిదంటే నేను పరమ పవిత్రుని చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు పరమ పవిత్రుడయ్యే లోపల ఉన్న వస్తువు లోపల ఉన్న అంతర్యాన్ని నేను గుంజుకుంటాడు లోపలకు. గురువు యొక్క మౌనం నేను లోపల గెంతుతుంది. నిజమైన గురువు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. వాడు లోపలకు నిన్ను గుంజుకుంటాడు, గుంజుకుని నిన్ను వదిలేయడు. ఆ జీవలక్షణాలు పోగొట్టి వాడు స్వరూపునికిస్తాడు, వాడే గురువు. బయటన్న గురువు మౌనం ఏం చేస్తున్నాడంటే నేను లోపల గెంటుతుంది. లోపల ఉన్నప్పుడు నిజమైన గురువు లోపల ఉన్నాడు కదా చైతన్యం, వాడు ఏం చేస్తాడంటే నువ్వు మనస్సు లోపలికి వెళ్ళిన తర్వాత మనస్సును వాడు గుంజుకుంటాడు. లోపలికి గుంజుకుని ఆ మనస్సును పరిశుద్ధం చేసి జీవలక్షణాలను పోగొట్టి నేను గాలిలో విడిచిపెట్టాడు, తన స్వరూపునికిస్తాడు. అంటే మీరు కాఫీ తాగుతున్నారు అనుకోండి, నెలకు వచ్చిందనుకోండి, మా బాగా వచ్చిందనుకుంటారు. అలాగే ఆ మౌన ధారలో, ఆ మౌన ప్రవాహంలో మాటలు కూడా నలకలు అంట. అంటే ఇంతకీ ఏంటంటే మాటల కంటే శక్తివంతమైనది మౌనం. సైలెన్స్ అంత శక్తివంతమైనది. సైలెన్స్కి శక్తి లేదు, మౌనానికి శక్తి లేదని మీరు అనుకోవద్దు. అంతేకాదు నువ్వు ఎంత మౌనంగా ఉంటే పంచభూతాలతోటి పరిసరాలతోటి నీకు సన్నిహితమైన అనుబంధం వస్తుంది. ఇది వండర్ఫుల్ పాయింట్. కొంతమంది మనుషుల్ని ఏ మనిషిని చూసినా ప్రేమించడం, ఎడమకం ముఖం పక్క పెట్టుకెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది మనుషులు ఎరుగున వాళ్ళు మనం కనిపించామనుకోండి, ముందు మనం మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు, లేదా మాట్లాడరు. అంటే ముందు మాట్లాడితే వాళ్ళకి వాళ్ళకి గౌరవానికి భంగమేమో. రామచంద్రమూర్తి ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ముందు ఆయనే పలకరించవలసింది ఎలా ఉన్నారట. మనం ముందు పలకరించాం, వాళ్ళు పలకరించాక మాట్లాడతాం. వాళ్ళు పలకరించాలనుకోండి మన ముఖం పక్కకి వెళ్ళిపోతాం. ముందు మాట్లాడితే మనకు ప్రెస్టేజ్ పోతుంది. ఇది రాంగ్ థింకింగ్. అయోధ్యలో ఎప్పుడైనా రామచంద్రమూర్తి రోడ్డు మీదకి వచ్చాడు అనుకోండి, బాగున్నారని ముందు ఆయనే పలకరించవడటం. కానీ రోడ్డు మీద నడిచేలేదు ఎవరు ఎదురొచ్చారనుకోండి, ముందు ఈయన దారి ఇచ్చేటట్టు. లక్ష్మీదేవికి భర్త ఒక మహారాజు కొడుకు, ఇంకో మహారాజుకు అల్లుడు. రాముడు ఎటువంటి వాడు? ఒక మహారాజు కుమారుడు, ఇంకో మహారాజుకి అల్లుడు, లక్ష్మీదేవికి స్వయంగా భర్త. అది రోడ్డు మీదకి వస్తే ఎవరిని ఎదురొస్తున్నారనుకోండి, ముందు ఈయన పక్కకు తప్పుకున్నాడట. అంచేత ఆయన మర్యాద తెలిసిన దేవుడు అంటారు. మామూలు దేవుడు కాదు రామచంద్రమూర్తి. ఏ దేవుడు అండి? మర్యాద బాగా తెలిసిన దేవుడు. అందరి దేవుడు లాంటి వాడు కాదు రామచంద్రమూర్తి. ఎటువంటి దేవుడు? మర్యాద పురుషోత్తముడు. రమణ మహర్షి గారు రాముడు గురించి ఒక మాట చెప్పారు, కడుపు నిండిపోతున్నాడు. ఈ పుస్తకాలను బయటపడే వెళ్ళిపోవచ్చు. ఈ ఒక్క మాట చాలు మనం బాగుపడటానికి. ఎవరు రాముడికి జ్ఞానం ఉందా అని అడిగారు రమణ మహర్షి గారిని. ఒక ప్రశ్న అడిగాడు శ్రీరాముడికి జ్ఞానం ఉందా అని. ఎవరు పేరు తలపెట్టుకుంటా అంటే మనకు జ్ఞానం వచ్చేస్తుందో ఆ పేరు గలవాడు జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు? ఎవరు పేరు స్మరించడం వల్ల మనకు జ్ఞానం వస్తుందో ఆ పేరు గలవాడు జ్ఞానం లేకుండా, రామారామ అంటే మనకు వచ్చేస్తుంది జ్ఞానం, ఆయన జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు భయ్యా? అంటే గురువు యొక్క మౌనం, ఆ మ్యానిఫెస్టెడ్ గాడ్ యొక్క మౌనం నేను పరిశుద్ధపరుస్తుంది. అంటే మనిషి బాగుపడటానికి రెండు ఉండాలి ముఖ్యం, ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. ఇప్పుడు మనకి ఐన్స్టీన్కి తేడా ఏంటండి? ఒక ఏకాగ్రత వల్ల. మనకి గాంధీ గారికి తేడా ఏంటండి? ఏకాగ్రత. ఒక మనిషి చాలా గ్రేట్గా అవుతాడనుకోండి, మనం అవ్వలేకపోతున్నామంటే కారణం ఏంటి? ఏకాగ్రత. పక్షి గాల్లో ఎగరటానికి రెండు రెక్కల అవసరము, అదేవిధంగా మన ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడానికి రెండు అవసరం. ఒకటి ఏకాగ్రత, రెండు పవిత్రత. ఒకటి ప్యూరిఫికేషను, ఒకటి ప్యూరిటీ, రెండు కాన్సన్ట్రేషన్. ఈ రెండు లేకుండా పెర్ఫెక్షన్ రానే రాదు. ప్యూరిటీ లేకుండా, కాన్సన్ట్రేషన్ లేకుండా పెర్ఫెక్షన్ రానే రాదు. ఈ జన్మలో కాదు, తర్వాత 100 జన్మలు వెచ్చినప్పటికీ. ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. ఒక రెక్క వల్ల పక్షి గాల్లో ఎగరలేదు. నీకు ఏకాగ్రత ఉంటే సరిపోదు, పవిత్రత ఉండాలి. పవిత్రత ఉంటే సరిపోదు, ఏకాగ్రత ఉండాలి. ఈ రెండు ఉంటేనే నీకు అది సాధ్యం, వస్తువు లభిస్తుంది. రమ మహర్షి గారు అరుణాచలం వచ్చిన కొత్తలో ఆయన మాట చెప్పారు. కళ్ళు మూసి, ఈరోజు ఆదివారం అనుకోండి, ఆదివారం ఇలా కళ్ళు మూసుకుంటే ఒకసారి సోమవారం వెళ్ళిపోయి మంగళవారం వచ్చింది అక్షణం. అది కాన్సన్ట్రేషన్. ఆయన అంటూ ఉండరు ధ్యానం చేసేది కాదు వచ్చేదని. ధ్యానం చేసేది కాదు వచ్చేదని. అలాగని మిమ్మల్ని ధ్యానం చేయొద్దని కాదు. ఒకసారి మనకి ధ్యానం చేయాలన్నది ఆ మూడు వచ్చేస్తూ ఉంటుంది. ఒకసారి ధ్యానం చేద్దామని కూర్చుంటే దేశంలో గొడవలన్నీ వస్తాయి మనకు. ఒకసారి ధ్యానం చేద్దామని కూర్చుంటే ముందు నీకు ఎవరు జ్ఞాపకం వస్తారంటే నీకు ఇష్టం లేని వాళ్ళందరూ జ్ఞాపకం వస్తారు. మీ తోడుకోవాలంటే మీకు ఇష్టం లేదనుకోండి, మీకు దేవుడి జ్ఞాపకం సరిగ్గా మీ తోడుకోవాలి వచ్చి నుంచుంటుంది. అక్కడ ఏం చేస్తున్నారంటే ధ్యానం చేస్తున్నారంట. మీ ఇంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా అత్తగారు ధ్యానం చేస్తారనుకుంటారు. కానీ మీరు ఎవరు ధ్యానం చేస్తున్నారు? మీ తోడుకోవాలని ధ్యానం చేస్తున్నారు. మీరు ధ్యానం చేయడానికి కూర్చోండి ఎప్పుడైనా ముందు మనకి ఇష్టం లేని వాళ్ళందరూ జ్ఞాపకం వస్తారు. మీకు ఎవరినైనా కోపం ఉందనుకోండి, ఆ కోపం వాళ్ళు జ్ఞాపకం వస్తారు. ఆయన మనకి దేవుడు వేడికి వెళ్ళినవాడు. అంచేత మనం ఇష్టాయిష్టాలు పెట్టుకోకూడదు. ఇష్టాయిష్టాలు పెట్టుకుంటాం అనుకోండి, మనం ధ్యానంలో కూర్చున్నా ఉంటే ఇష్టం లేనివాడు జ్ఞాపకం లేదు, అయితే ఇష్టం లేని వాళ్ళైనా జ్ఞాపకం వస్తారు. మంచి కంటే చెడ్డ ఎక్కువ జ్ఞాపకం వస్తుంది. మీరు ధ్యానాలు చేయండి. మీరు తెలుస్తాను మీద మీ తోడుకోవడం మీద మీ కోపం అనుకోండి, సరిగ్గా రాముడి స్థానంలో వచ్చి మీ తోడుకోవాలి కూర్చుంటుంది. మీ ఇంటి వాళ్ళు ఏమనుకుంటారంటే మా అత్తగారు రాముడు ధ్యానం చేస్తా ఉంటున్నాను అనుకుంటారు, మీరేమి మీ తోడుకోవడం ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ శివానంద గారు చెప్పిన మాట నాకు చాలా ఇష్టం. బేర్ ఇన్సైట్ బేర్ ఇంజరీ, దట్ ఇస్ ద హైయెస్ట్ సాధన. చిన్న అవమానాలని తట్టుకున్నప్పుడు భగవంతుని ఎలా తెలుసుకోగలవయ్యా? ఎవడని నేను అవమానం చేశాననుకో, ఆ అవమానాన్ని కూడా నువ్వు తట్టుకోలేవు అనుకో, భగవద్ధర్మం ఎలా పొందగలవు నువ్వు? ఎవడని నీ చిన్న మాట అన్నారనుకో, ఆ మాట నువ్వు తట్టుకోలేవు అనుకో, భగవద్ధర్మం ఎలా పొందగలవు నువ్వు? కొంతమంది మన క్షేమం కోరే వాళ్ళన్న మాటలు కూడా మనం పడలేం. మన ఏదైనా మాట వదిలేయండి, మన క్షేమం కోరే వాళ్ళు ఏదైనా అన్నా మనం పడలేం. ఇంకా మనకి మాట పడలేనప్పుడు విశ్వానుగ్రహానికి ఎలా పాత్రలు అవుతాం మనం? అంటే మౌనం ద్వారా నీ హృదయం నన్ను సత్యాన్ని గురువు వ్యక్తపరుస్తాడు. ఇది ఫైనల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. మౌనం ఎంత దూరం తీసిపోతుందంటే, మౌనం ఒక రవ్వంత ముళ్ళంతా నువ్వు సాధన చేసినా మౌనం ఎంత దూరం తీసిపోతున్నాను? నీ హృదయంలోని సత్యాన్ని, నీ హృదయంలోని నిజాన్ని, నీ హృదయంలోని బ్రహ్మమును నీకు గురువు వ్యక్తపరుస్తాడు. ఆ బ్రహ్మం నీ హృదయంలోని సత్యం నీ హృదయంలోనిది, కానీ ఇరుకులోకి తీసుకొస్తాడు, నీ అవేర్నెస్లోకి తీసుకొస్తాడు ఎవడు? గురువు. మౌనం ఎంత దూరం వెళ్ళిపోతుందంటే నీ హృదయంలోని సత్యాన్ని నీకు అందజేస్తాడు. అప్పుడు ఇమ్మర్టల్ స్టేట్ని పొందుతావు. అంటే చావులేని చావు పుట్టుకెళ్తాడు సమయంలో నేను స్టేట్కి నువ్వు ఎగిరి వెళ్ళిపోతావు. అప్పుడు నీకు చావు ఎలా ఉంటుందో తెలియదు, పుట్టుకు ఎలా ఉంటుందో తెలియదు. సూర్యుడికి చీకటి ఎలా ఉంటుందో తెలియదు, సూర్యుడికి చీకటి ఎలా ఉంటుందో తెలియదు. జ్ఞానికి కూడా పుట్టుకలు చావులు ఎలా ఉంటాయో తెలియదు. ఒకసారి చాలా బ్యూటిఫుల్ సెంటెన్సెస్ వస్తాయి భగవాన్ అన్నారు చోట. నేను అజ్ఞానంలో ఉంటే నీకు చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. నేను అజ్ఞానంలో ఉన్నా అనుకోండి మీకు చెప్తాను నా దగ్గర ఏముండదు. అతను నాకు జ్ఞానం కలిగింది అనుకోండి, నాకు చెవటానికి ఈతలు వెళ్ళారు. నేను అజ్ఞానంలో ఉంటే, నేను అజ్ఞానంలో ఉంటే ఇతరులకి చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. ఒకవేళ నాకు జ్ఞానం ఉందనుకోండి చెప్పడానికి ఇతరులు ఉన్నారు. అంటే వాడు ఏదైనా తను తానే ఉద్ధరించుకుంటున్నాను అనుకుంటాడు, కానీ ఇతరులు ఏదో ఉద్ధరిస్తున్నాను జ్ఞానం అనుకోడు. నాకు జ్ఞానం కలిగితే నేను బోధించడానికి ఇతరులు లేరు. నేను అజ్ఞానంలో ఉంటే ఇతరులకు బోధించడానికి నా దగ్గర ఏం లేదు. ఈ వాక్యం మీరు మీకు అర్థమవటం కష్టం. ఇక వినండి, ఎప్పుడైనా మీకు అండర్స్టాండ్ అయితే అర్థమవుతుంది. ప్రస్తుతం మీకు ఇది డైజెస్ట్ కాదు. ఇక వినేసి ఊరుకోండి, వినేసి ఊరుకోండి, ఎప్పుడైనా జీర్ణం అయితే అవుతుంది. ప్రతి మంచి మాట మనకు జీర్ణం అవ్వకపోవచ్చు, ఎప్పుడో ఏదో ఎప్పుడైనా జీర్ణానికి రావచ్చు. జ్ఞానం యొక్క మౌనం, గురువు యొక్క మౌనం నువ్వు రేంగ్ సత్యాన్ని నీకు విషదపరుస్తుంది, నీకు తెలియపరుస్తుంది, నీకు తెలియపరుస్తుంది. ఎంత శక్తి ఉందనుకుంటున్నావు మౌనానికి? అంతట శక్తి. మౌనానికి ఎంత శక్తి ఉందనుకుంటున్నావు? మౌనానికి ఎంత శక్తి ఉందనుకున్నావు? అంతట శక్తి. ఎంతటి శక్తి ఉంది? నీ హృదయంలో ఉన్న సత్యాన్ని నీకు విషదపరచగల శక్తి, అంత శక్తి ఉంది. దేనికి? సైలెన్స్. మౌనం పరిపూర్ణమైన ఉపదేశం. అందులో వెలికి లేదు, కొరత లేదు. మౌనం యొక్క ఉపదేశంలో వెలికి లేదు, కొరత లేదు. అది పరిపూర్ణంగా ఉంటుంది. పరిపూర్ణమైన ఉపదేశం అది, పరిపూర్ణమైన ఉపదేశం. కానీ ఈ కానీ బట్టలే ప్రమాణం తీసుకొస్తాయి. ఈ బట్ట చాలా ప్రమాణం తీసుకొస్తుంది. ఎవరు భగవాన్ ఏమంటున్నారంటే, మౌనం చాలా అసలైన ఉపదేశం, అది పరిపూర్ణమైనది. కానీ ఈ కానీ చాలా ప్రమాదం. కానీ అది ఎంతో పురోగమించిన సాధకులకి అది అవగాహన అవుతుంది. అదే ఒక ర్యాంక్ స్టూడెంట్స్ మాటకే అర్థమవుతుంది. నూటికి 35 మార్కులు వచ్చేవాళ్ళు కదా అర్థం కాదు. అంటే క్లాసులో కూడా టీచర్ ఎలా చెప్పాలండి? బాగా తెలియని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని టీచ్ చేయకూడదు క్లాసులో. యావరేజ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని టీచ్ చేయాలి. క్లాసులో టీచర్ కూడా ఎలా చేయాలి? బాగా ముద్దబ్బాయిని దృష్టిలో పెట్టుకుని పాఠం చెప్పకూడదు. 195 మార్కులు వచ్చేవాడిని దృష్టిలో పెట్టుకుని పాఠం, యావరేజ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు టీచర్ పాఠం చెప్పాలి. అప్పుడు టీచర్ వాళ్ళ స్టూడెంట్కి న్యాయం జరుగుతుంది. కానీ ఈ కానీ వల్ల చాలా ప్రమాదం ఉంది. కానీ ఎంతో పురోగమించిన, ఎంతో పురోగమించినటువంటి సాధకుల మటుకే ఆ మౌనం అవగాహన అవుతుంది. అది యావరేజ్ ఉన్న వాళ్ళకి మటుకి ఆధ్యాత్మిక బలం, ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ లేని వాళ్ళకి అది అర్థం కాదు. ఒకవేళ మౌనాన్ని ఆ మౌన సమక్షంలో ఉన్న, ఒకవేళ గురువు యొక్క సమక్షంలో ఉన్న వీళ్ళకి అర్హత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు ఆ మౌనం యొక్క స్ఫూర్తిని కూడా పొందలేరు. ఇంకా కృష్ణుడు వచ్చి మన పక్కన కూర్చుంటాడు అనుకోండి, ఆమెకు అర్థం చేసుకుని యోగ్యత లేదనుకోండి, వాడిని మామూలు వాడు అనుకుంటాం. మీరు బూరెడండి ఎడ్లకి పెట్టారనుకోండి, మామూలు తౌడు దోగడ తిన్నట్టు తినేస్తాడు. మీరు ఇంట్లో ఎప్పుడో బూరెలు అనుకుంటే మీరు ఎడ్లకి పెట్టండి, ఎడ్లు తింటాయి. బూరెలు కూడా ఎడ్లు తింటాయి. కానీ మమ్మల్ని చుట్టూ తౌడు తిన్నట్టు ఎలా తినేస్తాయి, బూరెలు కూడా అలా తినేస్తాయి. మనం అలా తింటాం చాలా బాగుందని ఏదో తింటాం. కానీ దోడ కూడా తింటాయి ఇడ్లు. ఆ చుట్టూ తిన్నట్టే తౌడు తిన్నట్టే ఈ బూరు కూడా తినేస్తాం. మంచిది, ఆ ఎంజాయ్ చేసే యోగ్యత దానికి లేదు ఎద్దుకి. అంచేత అందరూ మౌనాన్ని అర్థం చేసుకోలేరు. అందరూ మౌనాన్ని అర్థం చేసుకోలేరు కాబట్టి ఏదో కొన్ని మాటలు చెప్పవలసి వస్తాను. ఇది ఇక్కడ చివరికి అందరికీ మౌనం అర్థం కాదు. అర్థం అందరికీ కాదు కాబట్టి కొన్ని మాటలు చెప్పవలసి వస్తుంది. మౌనం అందరికీ అర్థం అవుతాయి అంటే మాటలతోటే పని లేదు. ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ సంకల్పాలు లేవు, ఎక్కడ ఆలోచనలు లేవు, అక్కడ నేను ఉన్నాను అన్నాడు రంగంతోడు భగవాన్. ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ ఆలోచనలు లేవు, ఎక్కడ సంకల్పాలు లేవు, అక్కడ నేను ఉన్నాను. ఎక్కడ మాటలు లేవు, అక్కడ నువ్వు ఉన్నావే, మరి నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? అది వెంటనే ప్రశ్న. రండి భగవాన్ నువ్వు నువ్వు అనేవాడు. వాళ్ళు ఎల్కేజీలో ఫ్రెండ్స్, వాళ్ళు ఎల్కేజీ యూకేజీలో చదువుకున్నారు. వాళ్ళు అంచేది నువ్వు చిన్నప్పుడు అలవాటును బట్టి నువ్వు నువ్వు అనేవాడు. రంగనన్నాడు, లోకం అంతా మిమ్మల్ని మీరు మీరు అని పిలుస్తున్నారు, నేను చూస్తే నువ్వు నువ్వు అని పిలుస్తున్నాను, ఇది అపచారమే. కానీ మిమ్మల్ని మీరు మీరంటే మనం మానసికంగా దూరం అయిపోతున్నాము. ఇక్కడ మాటలు లేవు, ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ సంకల్పాలు లేవు, అక్కడ నేను ఉన్నాను అంటాడు. ఎవరు భగవంతుడు? రంగంతుడు. ఎక్కడ మాటలు లేవు అక్కడ నువ్వు ఉన్నప్పుడు నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? అప్పుడు భగవాన్ చెబుతారు, అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెరిషి. అనుగ్రహాలు తప్పించి నీతో మాట, నీతోటే నాకు పని లేదు. నీతో మాట్లాడటానికి ఏదో పనులు మాట్లాడటలేదు. ఒక నీతో ఏదైనా మాట్లాడతాంటే అనుగ్రహం వల్ల మాట వస్తుంది. ఆ మాటని మాట అనుకోకు, అనుగ్రహం మాట రూపంలో వస్తాం. సృష్టి లేని వాడికి, లోకం ఉన్నవాడికి పని, కానీ లోకం లేని వాడికి పని ఏంటండి అసలు? అది గురువు అనుగ్రహం వల్ల నీకు లోకంలో వస్తువు తెలుస్తుంది, కానీ నీ వాక్కి అచేతం, నీ మనసుకు అచేతం. అంచేత గురువు అనుగ్రహం అంటే ఎటువంటిది ఏంటి? నువ్వు ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని దేవాలయాల చుట్టూ తిరిగినా, ఆ గురువు యొక్క ఇట్లా అన్నింటికంటే కూడా గురువు అనుగ్రహం విశేషమైనది. అంటే పెద్ద గడ్డి మీట ఉందనుకోండి, ఆ పెద్ద గడ్డి మీట అంటించడానికి ఒక అడ్డిపొల సరిపోతుంది. ఓ పెద్ద చేపల చెరువులోని చేపలు చూపించడానికి రెండు డబ్బాలు ఇంటిని సరిపోతుంది. అది ఇష్టమైన వాళ్ళు కూడా ఇంటిని డబ్బాలు కలిపేస్తారు, ఇష్టమైన వాళ్ళు చేపల చెరువులు. అది లోపల ఎంత అజ్ఞానం ఉన్నా మీకు గురువు అనుగ్రహం అడ్డిపొల సరిపోతుంది. అజ్ఞానం అంటే కాలేజ్ గురుడు. వర్ణాచలేశ్వరుడా, ఈ శరీరం కాలి బూడిద అవ్వకముందే నీ జ్ఞానాగ్ని పంపించి నా అజ్ఞానాన్ని భస్మించు. నీ జ్ఞానాగ్ని పంపించి నీ శరీరం కాలి బూడిద అవ్వకముందే నీ జ్ఞానాగ్ని పంపించి నా జీవలక్షణాలు పోగొట్టి నీ స్వరూపాన్ని నాకి. నువ్వు నేను వ్యాపారం చేసుకుంటున్నాను, నువ్వు నేను వ్యాపారం, ఈ వ్యాపారంలో నీకు నష్టం వస్తుంది, నాకు లాభం వస్తుంది. నువ్వు నేను వ్యాపారం చేసుకుంటున్నావు, ఈ వ్యాపారంలో నీకు నష్టం వస్తుంది, నాకు లాభం వస్తుంది. నా అజ్ఞానాన్ని నువ్వు పుచ్చుకుంటున్నావు, నీ జ్ఞానాన్ని నాకు ఇస్తున్నావు, నాకు లాభం వస్తుంది, నీకు నష్టం వస్తుంది. అయితే ఎవడైనా మన దగ్గర ఎత్తడాడు పుచ్చుకుని వాళ్ళ చేతుల్లో బంగారు ఇస్తాడనుకోండి, మనం ఇప్పుడు లాభం ఎవరికి? మనకే. మన ఎత్తడాడు అడుగుతాడు ఎందుకంటే ఆ బంగారం ఇవ్వటం కోసం. అంటే ఊరికే నమస్కారం పెట్టు, నాకు నమస్కారం పెట్టు, లేకపోతే నా మాట విను, నాకు ఇష్టమైన పని చెయ్యి, ఏదో మాటలు చెప్తాడు. ఉంచేదంటే ఏదో అనుగ్రహించడానికి ఉంపు కోసం. ఈ మధ్యన ఎవరో డాక్టర్ గారు అన్నారు, మా అమ్మగారిని బంగారం అంతా మా చిన్న చెల్లెలకు ఇచ్చేస్తున్నాను. మరి మీరేమనుకుంటారు, మేమనుకుంటామండి, దానికి ఏదో దాని సంసారం బాగాలేదని ఏదో పెట్టుకుని ఇచ్చేస్తుంది. ఏదో ఉంది దానికి, అసలు ఇవ్వాలి, దానికి ఇవ్వాలండి, మాట ఏదో రూట్ లేదు, దానికి ఏదో ఇవ్వాలంటే ఒంపు చూసుకుంటాను. అలాగే భగవంతుడు మనకి ఏదో ఒంపు చూసుకుంటాడనమాట. ఏదో చెప్తాడు, నమస్కారం పెట్టమను, లేకపోతే ఏదైనా నా పని చే, నాకు ఇష్టమైన పని చేసి పెట్టమను, నాకు ఏదో పండు ఇవ్వమను, లేకపోతే ఫ్లవర్ ఇవ్వను, లేకపోతే నువ్వు ఏదైనా పని చేసింది కృష్ణార్పణను, మనం ఈశ్వరార్పితంగా పని చేయమను, ఏదో మనం అనుగ్రహించే ఉద్దేశానికి ఉందనుకోండి, ఏదో ఒంపు చూసుకుని అనుగ్రహిస్తాడు. అంటే ఇప్పుడు ఏదో మనం చెప్పుకోవాలి ఏంటంటే, జ్ఞానం మౌనం సరిపోతుంది, మాట ఏదైనా చెప్తా అంటే అవసరాన్ని బట్టి. మౌనం అర్థం కానిప్పుడు మాట చెప్తాడు, కానీ మాట కంటే మౌనమే గొప్పది, అది ఉత్కృష్టమైనది, అది ఉదాత్తమైనది. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల అరుణాచలమ్మను చూస్మరించు వారలాహము నిర్మూలింతు అరుణాచల. అరుణాచలమ్మను చూస్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. మీ ఈశ్వరుడు పట్ల ఇష్టంగా ఉండండి, ప్రేమగా ఉండండి. మీకు తెలియకుండానే జీవుడు వెళ్ళి బూట్లు పడిపోతాడు, ఎదురు చూసినట్లు ఉండకూడదు. పైకుడికే రాళ్ళ గొట్టలాగా కనిపిస్తున్నాం, కొండలాగా కనిపిస్తున్నాం, మొద్దులాగా కనిపిస్తున్నాం, లోపల చూపున్న వాడికి తెలుస్తుంది నువ్వు కరుణాసముద్రుడు దయాసముద్రుడు అని. వర్షన్ ఆఫ్ కంపాషన్, వర్షన్ ఆఫ్ మెరిసి. గిరిరూపమైన కరుణా సముద్రమా, నీ స్వరూపమే అనుగ్రహ స్వరూపం. ఇది నీ స్వరూపమే అనుగ్రహం, అనుగ్రహం ఇవ్వటం కాదు, ఆ స్వరూపమే అది. నీ స్వరూపమే అంటే ఏంటి, నిప్పుకి వేడి ఎంత సహజము, అరుణాచలేశ్వరుడికి అనుగ్రహం కూడా అంత సహజం. గిరిరూపమైన కరుణా సముద్రమ కృప చేసి, కృప చేసి నన్ను ఏలము అరుణాచల. ఇప్పుడు నా అహంకారం నాకు యజమానిగా ఉంటుంది, ఇప్పుడు నా అహంకారం నాకు యజమానిగా ఉంటుంది. అహంకారాన్ని పక్క చేసేసి నువ్వు నాకు యజమానిగా ఉండు. ఇప్పుడు నాకు యజమాని ఎవరు, నా అహంకారం నాకు యజమాని, అది ఎటు గంటే ముందే అటు గంటేస్తున్నాను. నువ్వు ఇప్పుడు నాకు నువ్వు యజమానిగా ఉండాలి, అప్పుడు నేను బాగుపడతాను. గిరిరూపమైన కరుణ సముద్రమా కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. తిని నిన్ను చేరి తిని తిన నా నేను శాంతమైపోవలను అరుణాచల. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల. ఊరు తిరుగక, ఊరు తిరుగక, ఊరు తిరుగక, ఊరు తిరుగక, ఉల్లము నిను గణి అనగా. ఊరు తిరుగక, ఊరు తిరుగక, ఊరు తిరుగక, ఊరు తిరుగక, ఉల్లము నిను గణి అనగా నీ జ్యుతి చూపును అరుణాచల. అంటే మనస్సు అడిగినప్పుడే ఆయన స్వరూపం మనకు తెలుస్తుంది, విజృంభిస్తున్న మనస్సుకి ఈశ్వరుడు స్వరూపం తెలియదు. ఊరు తిరుగక, ఊరు తిరుగక, ఊరు తిరుగక, ఊరు తిరుగక, ఉల్లము నిను గని అనగా నీ జ్యుతి చూపుము అరుణాచల. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల. ఎటికి నిదుర, ఎటికి నిదుర, నన్ను ఇతరులు లాగగా ఇది నీకు న్యాయమా అరుణాచల. ఏటికి నిదుర, నన్ను ఇతరులు లాగగా ఇది నీకు న్యాయమా అరుణాచల. సత్య జ్ఞానములేని, సత్య జ్ఞానములేని ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రావేల అరుణాచల. ఆ జ్ఞానం సంపాదించలేదనుకోండి ఏంటి, ఎందుక 100 సంవత్సరాలు జీవిస్తే ఉండే 2 సంవత్సరాలు జీవిస్తే. ఆ జ్ఞానం ఒకటి నిజం, మిగతా అంతా మైండ్ ఎక్స్ మైండ్ తాలూకు స్టఫ్, అది డ్రీమ్ స్టఫ్ అంటాడు షేక్స్పియర్. యువర్ సచ్ స్టఫ్ అస్ డ్రీమ్స్ ఆర్ మేడ్ అన్ అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విచెస్. సత్య జ్ఞానము లేని, సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రాగేల అరుణాచల. నేను ఏమంటున్నాడంటే, నేను అణిగిపోతాను, నేను అణిగిపోయినప్పుడు నువ్వు కూడా అణిగిపోవాలి, అప్పుడు నా హృదయంలో నిజమైన ఆనందం నాకు తెలుస్తుంది. నేను ఎలాగ అణిగిపోతాను, నాతో పాటు నువ్వు కూడా అణిగిపో. అప్పుడే నా హృదయంలో ఆనందం నాకు అందుతుంది, ఇద్దరం అణిగిపోతాం. అంటే అద్వైత స్థితి, అద్వైత పరాకాష్ఠ, చటారు కొమ్మ. నేను ఎలాగ అణిగిపోతాను, నాతో పాటు నువ్వు కూడా అణిగిపో, నీవు నేను అనగా ఇద్దరం కూడా అణిగిపోదాం. అప్పుడు ఆనంద సముద్రం, ఆనంద సముద్రంలో ఆనంద ప్రవాహంలో ఈదురాటం. అప్పుడు నీవు నేను అనగా నిత్య ఆనందమయం అనడు పొము అరుణాచల. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల. చలన్ గారు ఇప్పుడైనా అంతా ఉన్నారు మాట చంద్రబాబు, నేను భగవాన్ పట్టుకున్నప్పటికంటే భగవాన్ నన్ను పట్టుకున్నప్పుడు నాకు ఎక్కువ ఆనందంగా ఉంటుంది అని. నేను పట్టుకున్నప్పుడు ఆర్టిఫిషియల్గా ఉంటుంది. భగవాన్ నేను పట్టుకున్నప్పటికంటే భగవాన్ నన్ను పట్టుకుంటేనే నాకు ఎక్కువ ఆనందంగా ఉంటుంది. హే భగవాన్, జయ భగవాన్, ప్రియ భగవాన్, ప్రభు భగవాన్. హే భగవాన్, జయ భగవాన్, ప్రియ భగవాన్, ప్రభు భగవాన్. హే భగవాన్, జయ భగవాన్, ప్రియ భగవాన్, ప్రభు భగవాన్. మాటల్లో దింపుకోవాలన్నమాట మనం. హే భగవాన్, జయ భగవాన్, ప్రియ భగవాన్, ప్రభు భగవాన్. లవ్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, పీస్ టు యూ. థ్యాంక్ యూ అన్నమాట.